சதாசிவசமாரம்ஹாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம்.
ஏழவ அத்தியாயம் ஏழவ ஸ்லோகம்.
மத்த பரதரம் நான்யது கிஞ்சிதஸ்தி தனஞ்சய மயி சர்வமிதம் ப்ரோதம் சூத்ரே மணிகணாயிவ.
ஏழவ அத்தியாயம் ஞான விஜ்ஞான யோகம். கிருஷ்ண பரமாத்மா இது ஜகத்துக்கு பராப்ரக்ருதி காரணம், அபராப்ரக்ருதி அனேதி நா மாயா தத்துவம் அனி செப்துனார். நா கண்டே வேறுகா ஏமீ லேது ஈ சிருஷ்டிலோ. மத்தஹா பரதரம் ந அன்யது அஸ்தி. மத்தஹா அண்டே நா கண்டே பரதரம் வேறுகா மரொக்கட்டி பின்னங்கா அன்யது அண்டே வேறுகா வேறைனதி ந அஸ்தி லேனே லேது. அன்னி நாமரூபாலன்னி கூட சூத்ரே மணிகண இவ. சூத்திரம் மணுலு எட்லாகைத்தே சூத்திரம் மணுலலோ சூத்திரம் உன்னதோ நீனே அன்னிண்டிலோனூ உன்னானு. சூத்ரே மணிகண இவ. ஈ மணுலன்னி கூட சூத்திரம் சேத குறிச்சபடி உன்னை. அதே விதங்கா ஈ யொக்க நாமரூபாலத்தோ கூடின பிரபஞ்சம் அந்தா கூட சத்து சித்து அனேட்டுவண்டி சூத்திரంలో కుర్చబడి ఉన్నాయి. అవి లేకపోతే సత్తు చిత్తు లేకపోతే ఈ యొక్క నామరూపాలు ఉండలేవు. కనుక పరాప్రకృతి అనేటువంటిది సత్తు చిత్తు. ఈ నామరూపం అనేటటువంటి మణి ఉన్నది చూసారా, ఇదంతా కూడా అపరాప్రకృతి. దీనికి మరొక శ్లోకం ఉంది, అది చెప్తే మీకు చక్కగా అర్థమవుతుంది. ఆ శ్లోకం ఏమిటంటే, ఆ శ్లోకం உத்தமாதீனி புஷ்பாணி வர்த்தந்தே சூத்ரகே யதா. சூத்ரகே யதா உத்தமாதீனி புஷ்பாணி. உத்தம ஆதீனி கொன்னி புஷ்பாலு ஏமோ அப்படப்படே விச்சுக்குண்டுன்னை, கொன்னி புஷ்பாலு பாகா விச்சுக்குண்டுன்னை. உத்தமாதீனி புஷ்பாணி வர்த்தந்தே சூத்ரகே யதா. அர்த்தமவுதுன கதா தெளிக்கானே அர்த்தமவுதுன. அதே விதங்க உத்தமாத்யா ததா தேஹாஹ. உத்தமாதி பசிப்பிள்ளவாடு, யவனంలో ఉండేవాడు, ముసలివాడు, உத்தமாதி అంటే చురుకుగా ఉండేవాళ్ళు, డల్లుగా ఉండేవాళ్ళు, అంటే యువకులు ముసలివాళ్ళు రకరకాలు ఉన్నారు కదా. உத்தமாத்யா ததா தேஹாஹ வர்த்தந்தே மயி சர்வதா. நாயந்தே இவన్నీ ఉన్నాయి అన్నారు. ఇది రెండు లైన్లు ఫస్ట్. ఉత్తమాదీని పుష్పాణి వర్తంతే సూత్రకే యథా, అది ఎగ్జాంపుల్. అదేవిధంగా ఉత్తమాద్యా తదా దేహాః వర్తంతే మయి. మయి అంటే ఆత్మయందు. మయి సర్వదా. తర్వాత రెండో లైన్, రెండో శ్లోకం. యథా న సంస్కృతే సూత్రం పుష్పాణముత్తమాదిత. ఈ పుష్పాలు, ఒక పుష్పం మంచి వాసన ఇచ్చే పుష్పం, చాలా సుగంధంగా ఉంది, అప్పుడప్పుడే వికసిస్తున్నది. మరొక పుష్పం కొంచెం బాగా వికసించిపోయి వాడిపోవడానికి సిద్ధంగా ఉన్నది. ఉంటాయి కదా మాలలోనే రకరకాలుగా ఉంటాయి కదా పుష్పాలు. ఉత్తమాద్యాహ పుష్పాణం ఉత్తమాదిత యథాన స్పృశంతే సూత్రం. సూత్రాన్ని స్పృశించవు అవి. దాని యొక్క సుగంధం, దాని యొక్క ఏంటి చక్కగా కన అందంగా అందంగాని ఏదైనా కానీ సూత్రం తెలియ సంబంధం లేదు దానికి. యథా న సంస్కృతి సంస్పృశేత్ సూత్రం పుష్పాణం ఉత్తమాదిత. ఇప్పుడు ఉదాహరణ ఇది. అదేవిధంగా తథా న సంస్పృశేత్ తథానైకం సర్వగమ్మాం దేహానాం ఉత్తమాదిత. అదే విధంగా ఎట్లాగైతే ఈ పుష్పాల యొక్క ఇది సూత్రానికి అంటదో, అదే విధంగా నేను అంతటా సత్తుచిత్తుగా ఉన్న నేను ఆత్మస్వరూపాన్ని, ఆ శరీరాల యొక్క ఆరోగ్యమైన శరీరం, అనారోగ్యమైన శరీరం, చిన్న వయసులో ఉన్న శరీరం అంటే మలి వయసులో ఉన్న శరీరం, ముసలితనంలో ఉన్న శరీరం, ఈ సత్తుచిత్తుని ఏమి అంటుకో. సర్వదా ఏకం మాం శరీరాణాం ఉత్తమాదిత నైవ స్పృశంతి అని అర్థం. తథానైకం సర్వగం మాం దేహానాం ఉత్తమాదిత. తర్వాత మూడవ ఇది, పుష్పేషు తేషు నష్టేషు యథా సూత్రం న నశ్యతి. పుష్పాలు నశించిపోయినాయి. రేపు ఎల్లుండి చూడండి, ఆ మాల దారం ఉంటుంది, పుష్పాలు ఉండవు, అన్ని రాలిపోయి కింద పడి ఉన్నాయి. మనం కూడా వాకిలికి పూలమాల కడతాం కదా, కొద్ది రోజులు అయిన తర్వాత ఏముంటుంది, దారం ఉంటుంది. అదే చెప్తున్నారు ఇక్కడ, పుష్పేషు తేషు నష్టేషు. అర్థమవుతుంది కదా తేలిక. మన తెలుగు చాలా దగ్గరగా ఉంటుంది సంస్కృతానికి. పుష్పేషు తేషు నష్టేషు యథా సూత్రం నశ్యతి. దారం ఎలా పోదో అదే విధంగా తథా దేహేషు నష్టేషు. దేహాలు పోయినప్పటికీ కూడా నైవ నశ్యామ్యహం సదా. నేను సత్తుచిత్తనైన ఆత్మస్వరూపాన్ని నశించను, ఎప్పుడూ ఉంటాను. చాలా మంచి శ్లోకాలు ఇవన్నీ కూడా, దగ్గరగా ఉంటుంది అన్నమాట ఈ సూత్రాన్ని, ఈ శ్లోకానికి. అందుకని చెప్పాను, ఎందుకంటే ఈ శ్లోకం అంటే ఈ శ్లోకం అర్థం అవడం కష్టం, భగవద్గీత శ్లోకం. అందుకని ఈ మూడు శ్లోకాలు చెప్పాయి ఇప్పుడు, చిన్న శ్లోకాలు. అర్థమైంది కదా, మనకు తేలిగ్గా అర్థం కావడం కోసం. ఇంతవరకు క్రిందటి వారం చూసాం. తర్వాత ఎనిమిదవ శ్లోకం. ఇప్పుడు నేనే అంతటా ఉన్నాను అన్నప్పుడు ఆ భగవంతుణ్ణి ఎలా దర్శించాలి, అన్నిటి యందు ఎలా దర్శించాలి, ఎందుకు దర్శించాలి భగవంతుణ్ణి అన్నిటి యందు అనే ప్రశ్న వస్తుంది. ఆయనే అంతటా ఉన్నాడు అని తెలుసుకుంటే మన యొక్క దృష్టికోణం మారిపోతుంది, మన దృక్పథం మారుతుంది ఈ ప్రపంచం మీద. ఆయనే భగవంతుడే అన్నిటా ఉన్నాడని తెలియకపోతే ఏమవుతుందో తెలుసా, అందరిని వేరు వేరు వేరుగా చూస్తాం, మనం ఈర్ష్యకి అసూయకి లోనవుతాం. సర్వము భగవంతుడే, అన్ని రూపాలు భగవంతుడే అని తెలుసుకుంటే మనకు రెండు అడ్వాంటేజెస్. మన యాటిట్యూడ్ మారిపోతుంది ఫస్ట్, అంటే వాటి మీద మనకు గౌరవం పెరుగుతుంది. లేకపోతే ఏమిటంటే నిందిస్తుంటాం ప్రతిదాన్ని. భగవంతుడిగా మనం ఆ రూపం చూడకపోతే ప్రతిదాన్ని, దానిలో మన లోపాలే కనపడుతుంటాయి మనకు, దాన్ని నిందిస్తూ ఉంటాం. దానివల్ల మనకి ఏం భయం వస్తుంది, దానివల్ల మనకు ప్రమాదం ఉంటుంది, ఆ వ్యక్తి వల్ల ప్రమాదం ఉంటుంది, దీనివల్ల ప్రమాదం అనే భావనలో ఉంటాం మనం. భగవద్ దృష్టి గనక లేకపోతే, భగవద్ దృష్టి గనక ఉంటే మనం భయపడం, కనుక భయం ఉండదు. నెంబర్ వన్. నెంబర్ టూ, రెండోది ఏంటంటే ఆయన వేరు, ఆమె వేరు, అతడు వేరు, ఇతడు వేరు, వాళ్ళకి డబ్బులున్నాయి, వీళ్ళకి డబ్బులున్నాయి అని చెప్పి విడివిడిగా చూసామనుకోండి, భేదభావంతో చూసామనుకోండి, భగవద్భావం లేకుండా అందరినీ వాళ్ళని మనుషులు మనుషులుగా వేరువేరుగా చూస్తే అసూయ వస్తుంది మనిషికి. అసూయతో మనిషి ఎంత బాధపడతాడంటే చెప్పలేం. తనకున్న దాంతో తృప్తి పడలేడు, అసూయ పడుతుంటాడు. పక్క వాడిని చూసి, బావుమరిదిని చూసి, లేకపోతే తోడుకోడల్ని చూసి, ఒకళ్ళని చూసి ఒకళ్ళు అసూయ పడుతుంటారు. వాళ్ళు బాగా సంపాదించుకున్నారే, వాళ్ళు బాగా సంపాదించుకున్నారే. చాలా మందికి ప్రాబ్లం ఏమిటో తెలుసా, వాళ్ళు బాగా సంపాదించుకున్నారనే దానికంటే కూడా, అది ఉన్నది దానికంటే కూడా, మేము బాగా సంపాదించుకుంటున్నామని వాళ్ళకి ఈర్చండి. నువ్వేదో పెద్ద చూసినట్టు, ఎక్స్రేలో వెళ్ళి చూసావా చూడండి, ఎటువంటి ఆలోచన చూడండి. నేను పైకి వస్తున్నా, ఇది తెలియకుండా వస్తాయి ఇవన్నీ. నేను పైకి వస్తున్నానని నా కాళ్ళ మీద నేను సొంతగా నిలబడి ఎంత కష్టపడి పైకి వచ్చాను, ఎవరి మీద ఏమి అడగకుండా, అది పెరి అదొకటి, నేను ఎవరిని ఏమి అడగకుండా నా కాళ్ళ మీద నేను నిలబడి ఎంతో పైకి వచ్చాను. అందుకని వాళ్ళందరికీ నా మీద ఈర్ష, నీకన్నా వాళ్ళ మీద ఈర్షన్నా ఉంటుంది అసూయ, లేకపోతే వాళ్ళు అసూయ పడుతున్నారేమో అని చెప్పి నీకు బాధ, ఎటుచ్చి బాధే. ఎందుకని తెలుసా, అంతా ఈశ్వరమయం అనే జ్ఞానం లేకపోవడం వల్ల. మనిషి ధనవంతుడై విద్యావంతుడై అన్ని ఉన్న వ్యక్తి కూడా తనకంటే పైవాడిని చూసి అసూయ పడుతున్నాడు అంటే, నువ్వు చదువుకున్న చదువు వల్ల, సంపాదించిన ధనం వలన నీకేమన్నా సుఖం ఉన్నదా? నువ్వు బాగా సంపాదించుకున్నావు, బాగా ధనం ఉన్నది నీ దగ్గర, అన్ని సుఖభోగాలు అనుభవిస్తున్నావు, అప్పుడు నువ్వు ఎంత ఆనందంగా ఉండాలి, చాలా ఆనందంగా ఉండాలి. కానీ నువ్వు ఎట్లా ఉంటున్నావు, దిష్టి తగులుతుందేమో, దిష్టి తగులుతుందేమో, దిష్టి తగులుతుందేమో, ఎవరిని దిష్టి పెడతారేమో అనే భయంతో అన్నా ఉంటావు. కానీ ఇంకొకటి ఏంటి, అట్లా లేదే నాకు, అంత పొందలేదే నేను, ఇంకా పైకి పోవాలి, ఇంకా పైకి పోవాలి, ఇంకా ఎక్కడికి పైకి పోతాను. ఈ యొక్క లిమిటేషన్ మనిషికి నిద్ర లేకుండా చేస్తుంది, శాంతి లేకుండా చేస్తుంది. ఏమండి ఎంత సంపాదించి ఏం ప్రయోజనం చెప్పండి, ఎంత చదివి ఏం ప్రయోజనం, ఎంత సంపాదించి ఏం ప్రయోజనం, ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు సుఖంగా ఉంటున్నారు ఈ ప్రపంచంలో? విద్యావంతుడు సుఖంగా ఉంటున్నాడా అంటే వాడు లేడు, ధనవంతుడు సుఖంగా ఉంటున్నాడా అంటే అతను సుఖంగా లేడు. ఇంకా విద్య ఉండి ధనం ఉండి సుఖంగా లేకపోతే ఇంకెందుకయ్యా నీ విద్య నీ యొక్క ధనం? కారణం ఏమిటో తెలుసా, బేసిక్ అజ్ఞానం. ఆ వ్యక్తులని ఆ వ్యక్తులుగా చూస్తున్నాం మనం, ఈ సృష్టిలో చూసే వస్తువులన్నీ ఆ వస్తువులుగా చూస్తున్నామే కానీ అది దేవుడి యొక్క రూపంగా మనం చూడడం అలా మనం ఎదగలే, ఎందుకంటే భగవద్గీత చదవలే. అంతే కారణం, భగవద్గీత చదివి భగవంతుడే అన్నిటా ఉన్నాడు అని ఆయన చెప్తున్నప్పుడు ఆ విషయాన్ని మనం చిన్న వయసులోనే గ్రహించకపోవడం వలన మనలో ఈర్ష అసూయ పెరిగి మన ఆలోచన దృక్పథం తప్పుగా ఉండడం వలన మనం బాధపడుతున్నాం, జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటున్నాం. జీవితం సుఖమయం కావాలి అంటే నువ్వు ఉన్నదానిలోనే నువ్వు తృప్తిగా ఆనందంగా ఉంటే అంతా ఈశ్వరుడే అయినప్పుడు నువ్వు ఇప్పుడు అసూయ పడతావా? చూడండి, అక్కడ అతని దగ్గర డబ్బు ఉన్నా కూడా భగవంతుడి రూపమే కదా, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్లు అవన్నీ కూడా భగవంతుడివే. ఒక ట్యాంకులో నీళ్లున్నాయి, పైపులో నుంచి వస్తున్నాయి అన్ని, పైపులో వచ్చే నీళ్ళన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయండి, ట్యాంకులో నుంచే వస్తున్నాయి. అంత పైపు దగ్గరికి, ఈ పైపు చాలా గొప్పది, ఈ పైపు బాగలేదు అని అంటావా? ఎక్కడి నుంచి వచ్చినా నీళ్లు పైనుంచే కదా వస్తున్నాయి. కనుక ఎవరిలో ఉన్నా ఏ గొప్పతనం ఉన్నా కూడా భగవంతుడిదే అన్నప్పుడు ఆ వ్యక్తి మీద నీకు అసూయ వస్తుందా? కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు చూడండి, వ్యక్తిలో ఉన్న బుద్ధి బలం ధైర్యం, నీళ్లలో ఉన్న రుచి, సూర్యుడిలో ఉన్న ప్రకాశం అన్నీ కూడా నేనే అంటున్నాడు. అందుకని ఎక్కడ ఏది చూసినా కూడా, ఏ గొప్పతనం ఎవరిలో చూసినా కూడా అది ఆ వ్యక్తిది కాదు, ఆ వ్యక్తిది కాదు, కావడానికి వీలు లేదు. ఎందుకు, భగవంతుడు అన్నాడు అది నాది అన్నాడు. అప్పుడు నాది అని నేను ఎట్లా క్లెయిమ్ చేస్తాను చెప్పండి, భగవంతుడిది అది. అప్పుడు ఆ వ్యక్తి ధనవంతుడు, ధనమున్నవాడు ధనవంతుడు, ఆ ధనం ఎవరిది, భగవంతుడిది. అప్పుడు మనకు అసూయ వస్తుందా? ఒక వ్యక్తికి జ్ఞానం ఉన్నది బాగా, ఆ జ్ఞానం ఎవరిది, భగవంతుడిది. అప్పుడు ఆ వ్యక్తి మీద అసూయ వస్తుందా, రాదు. చూసారా, అది విషయం. ఇది తెలియకుండా శ్లోకాలు చదువుకుంటూ పోతే ఏమి అర్థం లేదు, శ్లోకాలు తేలికే కానీ ఈ శ్లోకాల వెనుక ఉన్నటువంటి తాత్పర్యం ఇది. ఇప్పుడు చూడండి 8వ శ్లోకం.
రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవ సర్వవేదేషు శబ్దఖే పౌరుషం ఋషు.
ఒక్కొక్క విషయాన్ని చెప్పి అందులో ఉన్నటువంటి ఎస్సెన్స్ ఏదైతే ఉందో అది నేను అంటున్నారు కృష్ణ పరమాత్మ. హే కౌంతేయ, అప్సు రసః అహం. అప్సు అంటే నీటి యందు, నీటి యందు ఉన్నటువంటి రసః ఆ రుచి, నీటిలో రుచి ఉంది కదా, ఆ నీరు తాగుతున్నప్పుడు ఒక రుచిని అనుభవిస్తాం మనం. అంటే కార్పొరేషన్ వాటర్ అట్లా ఉంటుంది అనుకోండి, సహజంగా నీటిలో ఒక రుచి ఉంది అది, ఆ రుచి ఎవరు తెలుసా, భగవంతుడు. ఆ భగవంతుడు అనే రుచి తీసేస్తే ఆ నీరు ఏమీ లేదు. అప్సు రసః అహమస్మి. కనుక మన నీళ్లు తాగేటప్పుడు ఎవరిని తలుచుకోవాలి, భగవంతుని తలుచుకోవాలి. ఎందుకంటే మీరు ఎన్ని జ్యూసులు, ఎన్ని మాసా మ్యాంగో జ్యూసులు ఎన్ని తాగినా మంచినీళ్ళు తాగకుండా ఉండండి, ఆ మంచినీళ్ళు తాగేటప్పుడు వచ్చే ఆనందమే వేరు. అది దాహమైనప్పుడు తెలుస్తుంది. దాహమైనప్పుడు బాగా దాహమైన వాడికి మిగతా ఎన్ని జ్యూసులు ఇచ్చినా అరే నాకు ముందు మంచినీళ్ళు తీసుకురా ఆ తర్వాత తాగుతానంటాడు. ఎందుకని? ఆ మంచినీళ్ల తర్వాతనే ఏ ద్రవ పదార్థం అయినా కూడా. మన అనుభవంలో ఉన్న విషయమే కదా ఇది. ఎందుకని అంత ఇష్టపడుతున్నావు మంచినీళ్ళు? అందులో ఒక రుచి ఉన్నది. ఆ రుచి ఎవరు అంటే పరమాత్మ. ఆహా అబ్బా మంచినీళ్ళు తాగిన తర్వాత ఎంత ఆనందం. అప్సు రసః అహమస్మి అర్జున. తర్వాత ప్రభా శశి సూర్యయోహో. శశి అంటే చంద్రుడు, సూర్య అంటే సూర్యుడు. చంద్రుడిలో ఉన్న కాంతి, సూర్యుడిలో ఉన్న ప్రకాశము, ఆ రెండు కూడా నావే, నేనే అంటున్నాడు. ప్రభా ప్రకాశము, చంద్రకాంతి, సూర్యకాంతి. కాంతిని చూసి ఇష్టపడతావా, సూర్యుడిని చూసి ఇష్టపడతావా? సూర్యుడు సూర్యుడిగా ఉన్నాడంటే సూర్యకాంతి వలన, చంద్రుడు చంద్రుడిగా ఉన్నాడంటే చంద్రకాంతి వలన. కనుక కాంతి తీసేస్తే, ఆ ప్రకాశం తీసేసి చూడండి, చంద్రుడు, చంద్రుడికి చంద్రత్వమే లేదు, సూర్యుడికి సూర్య ప్రభాయే లేదు. కనుక ఆ ప్రభ ప్రకాశం కాంతి నేనే అన్నారు. కనుక ఇప్పుడు మొన్న పౌర్ణమి వచ్చే మంగళవారం పౌర్ణమి వచ్చినప్పుడు ఆ కాంతి చూసి ఏం తలుచుకోవాలి? పరమాత్మ. చంద్రుడిలో కాంతి పరమాత్మ. ప్రతిరోజు సూర్యుడిని చూస్తున్నాం, సూర్యుడి కాంతి పరమాత్మ. మనం ఎందుకు ఇప్పుడు సూర్యుడికి నమస్కారం చేస్తామో అర్థమైందా? సూర్యుడిలో ఉన్న కాంతి పరమాత్ముడి కాంతి అది, అందుకని నమస్కారం చేస్తాం. ఎలా తెలుసు నీకు? కృష్ణ చెప్పారు, కృష్ణుడు చెప్పాడు సూర్యుడిలో ఉన్న కాంతిని నేనే అన్నాడు. కనుక మీరు సూర్యుడికి నమస్కారం చేస్తున్నారంటే ఎవరికి నమస్కారం చేస్తున్నట్లు? పరమాత్మకే నమస్కారం చేస్తున్నట్లు. అర్థమైందా? శశి సూర్యయోహో ప్రభా అహమస్మి. అదే విధంగా సర్వవేదేషు ప్రణవః అహమస్మి. నేనే అది చేర్చుకోవాలి మనం. అహమస్మి వేదాల యొక్క సారం. బ్రహ్మదేవుడు వేదాలని చిలికాడట. మేము ఎక్కడ చదువుతామండి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఇవన్నీ చదవడానికి టైం లేదు మాకు అని అంటే, సరే వేదాలని చిలుకుతాను అని చెప్పి వేదాలని సారం తీశాడట, గాయత్రి మంత్రాన్ని. ఓం భూః ఓం భువః ఓం సుః తత్సవితురవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. మూడు లైన్ల గాయత్రి వచ్చింది మూడు వేదాల నుంచి. అప్పుడు అన్నారు, ఇంత పెద్ద మంత్రమా గాయత్రి, ఇది కూడా చెప్పలేమన్నారు. అయితే మళ్ళీ చిలుకుతానని చెప్పి దాని సారాన్ని బయటికి తీస్తే ఓం భూ ఓం భువ ఓం సువహ అని మూడు వ్యాకృతులు వచ్చినాయి. అబ్బా పలకడమే కష్టం ఉంది అని అన్నారట ఋషులందరూ. అంటే లేదు లేదు, మళ్ళీ చిలుకుతారని చెప్పి ఆ వ్యాకృతుల్ని కూడా వాటి సారాన్ని తీస్తే చిలకడం అంటే ఏమంటే మిక్సీలో వేయడం. మనం ఫ్రూట్స్ వేస్తాం కదా మిక్సీలో, వేసి ఏం చేస్తాం? సారం తీస్తాం. చెరుకు రసంలో రసాన్ని తీసి చెక్కుని వేసేసినట్లు ఆ సారాన్ని తీస్తే ఆ వ్యాకృతుల నుంచి అకార ఉకార మకార ఓంకారం వచ్చింది. ప్రణవః సర్వ వేదాల యొక్క సారమైనటువంటి ఓంకారాన్ని నేనే అన్నాడు. కనుక ఓంకారాన్ని మనం జపించేటప్పుడు వేదాలన్నీ జపించినట్లా కాదా? వేదం అంతా పారాయణం చేసినట్లా కాదా? చెప్పండి. అందుకని మనం ప్రతి క్లాసులో ఓంకారం చెప్తాం. ఓం ఓం అంటే ఏమిటనుకున్నారు? వ్యాహృతం నుంచి వచ్చింది. వ్యాహృతులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఓం భూహు ఓం భువాహువా గాయత్రి నుంచి వచ్చినాయి. గాయత్రి ఎక్కడి నుంచి వచ్చింది? మూడు వేదాల నుంచి వచ్చింది. ఇది గుర్తుంటే ఓం చెప్పేటప్పుడు ఎంత శ్రద్ధతో చేస్తారు? తెలిస్తే చక్కగా చేస్తాం, తెలియకపోతే ఓ అంటాం, మూతి బుడుచుకొని ఆ శబ్దంలో తన్మయం కాకుండా మనసు ఎక్కడో పెట్టుకొని ఏదో చెప్తున్నారు కదా అందరూ. ఓ ఆ చదివేటప్పుడు ఆ ఓం చెప్పేటప్పుడు ఆ నాదంలో లీనమైపోవాలి. ఆ చెప్తుంటే ఎంతో మాధుర్యంగా మృదువుగా ఆ శబ్దంలో తన్మయమైపోయి చెప్పాలి. అది పరమాత్మ స్వరూపం అనుకుంటూ చెప్పాలి. కనుక చేసే పని చక్కగా చెయ్యాలి, మెకానికల్గా చెయ్యకూడదు. మనకు 10 రోజులు చేసిన తర్వాత ప్రతిదీ మెకానికలే. ముందు 2 రోజులు బాగా చేస్తాం, తర్వాత మిషన్ లాగా చేస్తాం, మనకే తెలియదు ఏంటది అఖండ మండలాకారం. పార్థాయ ప్రతిబోధితాం. పార్థాయ ప్రతిబోధితాం చదివేటప్పుడు ఆ అర్థాన్ని తరుచుకుంటూ చదవాలి. మనకు అర్థప్రధానం, మనం ఇక్కడ చదివేదంతా కూడా అర్థప్రధానంతో కూడినది, కాని ఊరికే శబ్దమే కాదు మనకు ప్రధానం. ఇక్కడ మనం చేసేదంతా కూడా మీమాంస. మీమాంస అంటే అర్థప్రధానం. మన వాళ్ళు ఏమంటారు, అర్థం లేని పని వ్యర్థం అంటారు. అందుకని ప్రణవ సర్వవేదేషు. ఓం శబ్ద ఖే, ఆకాశంలో ఉన్న శబ్దాన్ని కూడా అహమస్మి శబ్దం బ్రహ్మాన. ఇప్పుడు నా మాటలు మీ దగ్గరికి వస్తున్నాయి అంటే మీ చెవుల దగ్గరికి ఎలా వస్తున్నాయి, శబ్దం. ఆ శబ్ద తరంగాలు, ఆకాశము శబ్ద గుణం కలిగి ఉన్నది. ఇప్పుడు మన చెవులు పనిచేస్తున్నాయా లేదని ఎట్లా తెలుస్తుంది? ఉదాహరణకి మనం ఒక నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళామనుకోండి, ఏం శబ్దం లేదు, అక్కడ సైలెంట్గా ఉంది, కార్లు లేవు, బస్సులు లేవు, ఏమీ లేవు, మనుషులే లేరు, నిర్మానుష్యంగా ఉంది. ధనుష్కోటికి వెళితే తెలుస్తున్నది. ఎవరైనా ధనుష్కోటికి వెళ్ళి ఉంటే పసిఫిక్ సముద్రం, ఈ రెండు సముద్రాలు ఇటు ఉంటే మధ్యలో మనం ఉంటాం. ఆ సముద్రాలు అక్కడ అలలు ఏమి ఉండవు, శబ్దం ఉండదు, నరమానవుడు ఉన్నాడు అక్కడ. అక్కడికి వెళ్ళి మీరు కనుక ఒక నిమిషం ఉన్నారంటే పిచ్చెక్కుతుంది అసలు. అట్లా ఉంటుంది, సముద్రం కనపడుతుంది, ఎక్కడ చూసినా సముద్రమే. అటువంటి చోట మన చెవులు పనిచేస్తున్నాయా లేదని మనకు ఎట్లా తెలుస్తుంది? ఒక్క పక్షి లేదు, అరవడం లేదు. నీ చెవులు పనిచేస్తున్నాయా లేదని నీకు ఎలా తెలుస్తుంది చెప్పు? చిటిక వేసుకోవాలి. ఇట్లా చిటిక వేసుకుంటే చెవులు పనిచేస్తున్నాయి అని తెలుస్తుంది. ఈ చిటిక వేసినప్పుడు ఏమవుతుంది చూసారా? శబ్దం వస్తున్నది. ఎక్కడి నుంచి వస్తుంది ఆ శబ్దం, ఎప్పుడన్నా ఆలోచించారా? అంటే ఎందుకండి శబ్దం వచ్చింది? ఈ ఈ చిటిక వేసినప్పుడు రెండు వేళ్ళు వేరైనయా దగ్గరైనయా? వేరైనయి. ఈ వేలు వేలుగా వెళ్ళిపోయింది, ఈ వేలు వేలు విడిగా అయిపోయింది. విడిగా అయిపోయినప్పుడు శబ్దం ఎట్లొచ్చింది? ఒక పేపర్ని మనం చించుతాం చూడండి, చించినప్పుడు శబ్దం రావడం ఎందుకు వస్తుంది? ఆలోచించాము ఎప్పుడన్నా? ఖే అంటే ఆకాశం. ఆకాశంలో శబ్దం ఉన్నది. ఆ శబ్దం ఎవరో తెలుసా? పరమాత్ముడు. నేనే అంటున్నాడు ఆయన. కనుక ఇప్పుడు మన చెవుల్లోకి మనకు ఈ మాటల శబ్దం వినపడుతున్నది అంటే ఈ యొక్క శబ్దం ఎవరో తెలుసా? భగవంతుడు. కనుక మనం వినే ప్రతి శబ్దం భగవత్ స్వరూపం. అర్థమైందా? ఎవరు చెప్పారు? కే ఆకాశమునందు శబ్ద అహమస్మి అన్నారు. ఆకాశం శబ్దం కూడా ఉంది, అందుకే ఎఖో అంటారు. చూసారా, ప్రతి ధ్వని వస్తుంది ఆకాశంలో, కంటికి కనపడదు. పౌరుషం ఋషు అహమస్మి. మనుషులలో ఒక పౌరుషం, వేలర్ అంటారు చూసారా, వీర్యం, శక్తి, సామర్థ్యం, మనుషులలో ఉండేటటువంటి మ్యాన్లీనెస్, మనుష్యత్వం. మనుష్యుడికి మనుష్యత్వం అనేది ఉన్నది చూసారా? ఆ మనుష్యత్వం అనేది కూడా నేనే అన్నాడు. అందుకని మానవుల్ని కూడా మనం పూజిస్తాం. ఆ మనుష్యత్వం అనేటటువంటిది భగవంతుడి రూపం. విశ్వరూప సందర్శన యోగానికి ఇదంతా బీజం ఇక్కడ వేస్తున్నారన్నమాట. తర్వాత ఇంకా అవ్వలేదు, నేను ఇంకా ఎక్కడెక్కడ ఉన్నానో తెలుసా చెప్తాను విను అంటున్నారు. 9వ శ్లోకం. పుణ్యో గంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. పుణ్యో గంధః పృథివ్యాం. పృథివ్యాం అంటే భూమి యందు. ఈ భూమి యందు ఉన్నటువంటి పుణ్యో గంధః, సుగంధం. పుణ్యగంధం అంటే మంచి వాసన. భూమికి మంచి వాసన ఉన్నదట, సువాసన. అందుకని వర్షం పడినప్పుడు చూసారా వాసన వస్తుంది, ఎక్కడి నుంచో వస్తుంది వాసన. మణ్ వాసన అంటారు తమిళంలో, మట్టి వాసన. ఆ మన్ను వాసన అనేటువంటిది ఎవరిది అంటే భూమిదే. మనం వాసన చూస్తే పూలు, పూలల్లో ఉన్న వాసన పూలది కాదు, పండ్లుకున్నటువంటి వాసన పండ్లది కాదు, అది భూమి నుంచి తీసుకున్నాయి ఆ వాసన. వాటికంటూ స్వతహాగా వాసన లేదు, అవన్నీ భూమి నుంచి వచ్చినాయి కాబట్టి వాటికి వాసన ఉన్నది. కనుక భూమిలో ఉన్నటువంటి వాసన ఏదైతే ఉందో ఆ వాసన నేను. భూమి అంటే ఏమిటి? ఎక్కడైతే గంధ గుణం ఉన్నదో అది భూమి అన్నారు. క్రిందటి శ్లోకంలోనేమో ఆకాశం చెప్పారు, ఈ శ్లోకంలో నీరు చెప్పారు. అప్సు రసః కే శబ్దః అహమస్మి అని ఈ రెండు చెప్పిన తర్వాత, రెండు పంచభూతాలు చెప్పిన తర్వాత ఇక్కడ పృథ్వీ చెప్తున్నారు మూడవ పంచభూతం. భూమిలో ఉన్నటువంటి గంధాన్ని కూడా నేనే. తర్వాత విభావసౌ తేజః అగ్ని యందు ఉన్నటువంటి నాలుగో పంచభూతం, అగ్ని యందు ఉన్నటువంటి వేడి తేజః. తేజః విభావసౌ, విభావసం అంటే అగ్నితత్వం. అగ్నితత్వంలో ఉన్నటువంటి వేడి ఉష్ణత ఏదైతే ఉందో అది కూడా నేనే అన్నాడు. అన్నిటిలో సారం ఆయనే అన్నాడు. చూడండి ఇప్పుడు చివరికి అన్నిట్లో సారం అనేది ఒకటి ఉంది కదా, ఆ సారం లేకపోతే అవి లేనట్లే. చెరుకు రసంలో సారం రసం నేనే అంటాడు ఆయన, లేకపోతే ఏముంది, అన్నిట్లో సారం ఆయనే. ఉదాహరణకి శాంపుల్కి కొన్ని చెప్తున్నారు, అగ్నిలో ఉన్నటువంటి ఉష్ణతత్వం వేడి తత్వం భగవంతుడే, అందుకనే మనం అగ్నికి కూడా నమస్కారం చేస్తాం అగ్నితత్వంలో ఉన్నటువంటి. అందుకని కేనోపనిషత్తులో మనం చూసాం ఆ యక్షుడు వచ్చినప్పుడు ఈ అగ్ని ఈ గడ్డిపోతను కాల్చవయ్యా అంటే కాల్చలేకపోయినాడు. అగ్నిలో ఉన్నటువంటి ఆ కాల్చే తత్వం భగవంతుడి అని తెలుసుకోవాలి. తర్వాత జీవనం సర్వభూతేషు, అన్ని జీవులలో ఉన్నటువంటి ప్రాణులలో ఉన్నటువంటి దేహాలయందు ఉన్నటువంటి సర్వజీవేషు జీవనం, జీవనం అంటే ప్రాణం. అన్ని జీవరాశుల యందు ప్రాణము జంతువులలో కానీ వృక్షాలలో కానీ మనుషులలో కానీ అందరి యందు ఉండేటటువంటి ఆ ప్రాణం ఏదైతే ఉందో అది నేనే అన్నాడు. తర్వాత తపః అహమస్మి, ఇక్కడ నాలుగు పంచభూతాలే చెప్పారు. ఇప్పుడు ఐదోది చెప్పలేదు, మనం సప్లై చేసుకోవాలి. వాయు స్పర్శ గుణం, వాయువులో ఉన్న స్పర్శ గుణం కూడా నేనే అని తెలుసుకోవాలి. అందుకని మనం ఒక శ్లోకం చదువుతాం, షన్నో మిత్రశ్యం వరుణ షన్నో భవత్వర్యమా షన్న ఇంద్రో బృహస్పతి, ఇవన్నీ కూడా నన్ను వాళ్ళు రక్షించగాక దేవతలు అర్థం అని చెప్తారు. తపస్విషు, తపస్విలయందు తాపస్వికులయందు తపశ్శక్తి ఏదైనా ఉంటే అది నేను అని అన్నారు. అవ్యక్త శక్తి తపశ్శక్తి అని చెప్పి తర్వాత చెప్తున్నారు, ఇంకా అవ్వలేదు పూర్తిగా చెప్తున్నారు. తర్వాత పదవ శ్లోకంలో పద్నాలుగవ శ్లోకం వరకు ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు, ఈ సృష్టి యొక్క గొప్పతనం. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్ తేజస్వి నామహం. సర్వభూతానం మొదటి లైన్ చివరిగా తీసుకుందాం, ఫస్ట్ సెకండ్ లైన్ చూస్తాం. బుద్ధి బుద్ధిమతాం, బుద్ధిమతాం అంటే బుద్ధి కలిగినటువంటి వారి యందు ఉన్నటువంటి బుద్ధి, వివేక బుద్ధి. వివేకవంతులలో ఉన్నటువంటి వివేక బుద్ధిని నేనే అన్నాడు. బుద్ధిమతాం బుద్ధి అహమస్మి. అందుకని ఎవరిలోనైనా కొంచెం తెలివితేటలు బాగా మంచి వివేక శక్తి అవన్నీ ఉంటే ఆ వ్యక్తి గర్వపడకూడదు, నేను చాలా ఇంటెలిజెంట్, నాకు చాలా తెలుసు, అన్నీ తెలుసు. ఏం తెలుసు నీకు? ఆ శక్తి ఎవరిచ్చారు? భగవంతుడిది, బై గాడ్స్ గ్రేస్ అనాలి, అంతేకాని నీది కాదది. ఆ భగవంతుడి యొక్క బుద్ధిశక్తి ఈ యొక్క పైప్ లైన్ ద్వారా వ్యక్తం అవుతోంది. ఆ పైప్ లైన్ గుర్తుపెట్టుకోండి. ఏ పైప్ లైన్ అయినా పైప్ లైన్ ఇస్ ఎ పైప్ లైన్. ఇప్పుడు ఇన్ని వైర్లు ఉన్నాయండి, రకరకాల వైర్లు ఉన్నాయి, వాటిలో నుంచి ఎలక్ట్రిసిటీ వస్తేనే కదా. ఆ వైర్ యొక్క గొప్పతనం ఏముంది? లేకపోతే ఎలక్ట్రిసిటీ గొప్పతనమే కానీ వైర్ గొప్పతనం ఏం లేదు. పైపుల్లో నుంచి నీళ్లు రావడానికే పైపులు కానీ పైపు గొప్పతనం ఏముంది? అదేవిధంగా ఈ శరీరం ఒక పైప్ లైన్, ఈ ఇంటలెక్ట్ ఒక పైప్ లైన్. ఇందులో ఉన్నటువంటి తెలివితేటలు, జ్ఞానం, వివేకం, శక్తి అంతా కూడా అక్కడి నుంచి వస్తుందన్నమాట. ఇదెల్లా ట్రాన్స్మిషన్ సెంటర్స్ అంతే. లేకపోతే గర్వపడ్డామంటే నా తెలివితేటలు నా గొప్పతనం అని చెప్పి అన్నావా? ఒక్కసారి ఆయన మొట్టికాయ వేస్తాడు పైనుంచి. ఎప్పుడు కూడా ఎటువంటి సమయంలో కూడా గర్వపడకూడదు. గర్వం వచ్చినప్పుడు వెంటనే చురుక్కుమనాలి మనకు. మన గొప్పతనాన్ని గురించి, మన యొక్క టాలెంట్ని గురించి ఏదన్నా ఉంటే కొంచెం, లేదు అసలు ఉంటే ఎవరన్నా పొగిడినా కూడా, పొగుడుతుంటే మనం చెవులు మూసుకోవాలి. మన గురించి పొగుడుతుంటే అసలు నాదేముంది? ఎంతమంది టీచర్లు, ఎంతమంది గురువులు, తల్లి తండ్రి ఎంత సహాయం చేస్తే నాకు ఈ మాత్రం వచ్చింది. అయినా నా సొంత శక్తే, ఎక్కడి నుంచి వచ్చింది? లేకపోతే ఎందుకంత అహంకారం? అసలు అంతా పై నుంచి వస్తున్నది, ఇదంతా కూడా భగవంతుడి నుంచి వస్తున్నది. కనుక విద్యా దదాతి వినయం. వినయం దొరకడం రావడం చాలా కష్టం మనిషిలో. అహంకారం దానికోసం ఏం చెయ్యక్కర్లేదు, అది పెరుగుతుంది. కాస్త విద్య రాగానే విద్యా గర్వం. ఎన్ని గర్వాలు ఉంటాయో భర్తృహరి చెప్తాడు నీతి శతకంలో. ధనగర్వం, బలగర్వం, రూపగర్వం, అన్ని గర్వాలు వస్తాయి మనిషికి. ధనాన్ని చూసుకొని గర్వపడతాడు, రూపాన్ని చూసుకొని గర్వపడతాడు, విద్యను చూసుకొని గర్వపడతాడు, బంధువులను చూసుకొని గర్వపడతాడు, అన్నిటికీ గర్వపడతాడు మనిషి. శంకరాచార్య వారు ఏం చెప్పారు? మా పురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం. అందుకని భగవంతుణ్ణి మనం ఏం ప్రార్థించాలంటే, నాలో అహంకారం పెరగకుండా చెయ్యి నాయన, గర్వం రాకుండా చెయ్యి, వినయం పెరిగేటట్లుగా నాకు సహాయం చెయ్యి అని అడగాలి. గర్వం వస్తున్నది అంటే పడబోతున్నాడు అని అర్థం. ద ప్రైడ్ కమ్స్ బిఫోర్ ఫాల్ అంటారు ఇంగ్లీష్లో. ప్రైడ్ కమ్స్, గర్వం వస్తుందట. ఎప్పుడు వస్తుంది తెలుసా? పడటానికి ముందు వస్తుందట. పడటానికి ముందు, కింద పడటానికి ముందు వస్తుందట. అది ప్రైడ్ కమ్స్ బిఫోర్ ఫాల్. అందుకని వివేకవంతులైన వాళ్ళకి గర్వం ఉండదు. అన్ని ఉన్న విస్తరి ఆహా అణిగి మణిగి ఉంటుంది. నిండుకుండ తొణకదు. ఇప్పుడు మనం నిండుకుండలమా ఓటి కుండలమా? నిండుకుండలం కావడానికి ప్రయత్నించాలి. అందుకని ఎంత అసలు ఎంత నేర్చుకున్నవాడు ఎంతో నేర్చుకున్నాడు, ఇప్పుడు నాకు కొంచెమే తెలుసు అంటాడు. ఎందుకంటే బాగా చదువుకున్న వాడికే తెలుసు ఎంత తెలియదో విషయం. అర్థమైందా? బాగా చదువుకున్న వాడికే తనకు ఎంత తెలియదో తెలుస్తుంది, చదువుకోని వాడికి ఏం తెలుస్తుంది? తెలియదు కదా. అందుకని బాగా చదువుకున్న వాళ్ళకి ఎప్పుడూ కూడా పూజ స్వామీజీ జోక్ వేస్తుంటారు, ఈ స్కిన్ స్పెషలిస్ట్కి ఎంత నాలెడ్జ్ ఉంటుందో తెలుసా? స్కిన్ డీప్ నాలెడ్జ్ ఉంటుందట. స్కిన్ స్పెషలిస్ట్కి స్కిన్ డీప్ నాలెడ్జ్ ఉంటుంది. ఎవ్రీ స్పెషలిస్ట్ తీసుకోండి, కంటి స్పెషలిస్ట్, పంటి స్పెషలిస్ట్, ఎముక స్పెషలిస్ట్. అంటే ఏమిటో తెలుసా? స్పెషలిస్ట్ అంటే ఎక్స్ట్రా చదవాలి, ఎక్స్ట్రా చదవాలి. డెంటిస్ట్ దగ్గరికి పోతే ఇది నా డిపార్ట్మెంట్ కాదు అక్కడికి పోమంటే, ఐ స్పెషలిస్ట్కి పోతే ఇంకేదన్నా కొంచెం అక్కడ పక్కన ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇది నా డిపార్ట్మెంట్ కాదు అక్కడికి పోమంటాడు. అంటే నాకు తెలియదని అర్థం. స్పెషలిస్ట్ అంటే ఏమిటో తెలుసా? దే హ్యావ్ లిమిటెడ్ నాలెడ్జ్ అని అర్థం. అసలు విషయం అది. కనుక అందరి దగ్గర ఉన్నటువంటి విద్య, బుద్ధి, వివేకం, జ్ఞానం అదంతా నేనే అర్జున. కనుక మనం ఎవరిలో ఉన్న, ఎక్కడ ఎవరి దగ్గర ఏ గొప్పతనం ఉన్నా కూడా అది భగవంతుడి రూపంగా నమస్కారం చేయాలి. చక్కగా పాడుతున్నాడు, చక్కగా డాన్స్ వేస్తాడు, చక్కగా పెయింట్ వేస్తాడు, చక్కటి వ్రాత, మంచి లేఖనం అన్నీ ఉన్నాయి. అదంతా ఎవరి గొప్పతనం? భగవత్ స్వరూపం. అప్పుడు మనం అడ్మైర్ అవ్వాలి, వాటిని గురించి బాగా ఆనందించాలి, కానీ అసూయ పడకూడదు. ఎందుకని? అది భగవంతుడు, భగవంతుడు ఆ రూపంగా వ్యక్తం అవుతున్నాడు. చూసారా ఎంత రిలాక్సేషన్ గా ఉంటుంది ఇట్లా ఉంటే. మన అట్లా ఉండం కదా, పొద్దుపండి అది లేదు ఇది లేదు, నాకు లేకపోతే పర్వాలేదు వాడికి ఉండే. మన ఇంట్లో కరెంటు పోతే పక్క వాడి ఇంట్లో ఎందుకు చూడడం? వాళ్ళకున్నది మనకెందుకు పోయింది? మనకెందుకు పోయిందని అడగచ్చు కదా, వాళ్ళకున్నది అన్నది ఎందుకు ఈ పదం వాడతాం? మనకు మాత్రం ఎందుకు పోయింది? వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉన్నది? పర్వాలేదు వాళ్ళ ఇంట్లోనన్నా ఉన్నది, కనీసం మనకు పోయితే పర్వాలేదు అనొచ్చు కదా. అది హ్యూమన్ మైండ్. హ్యూమన్ మైండ్ కొంచెం విశాలంగా ఆలోచించడం మొదలు పెడితే మనిషి మనిషి అవుతాడు. మ్యాన్ మ్యాన్ టు డివైన్ మ్యాన్, యానిమల్ మ్యాన్ టు మ్యాన్ మ్యాన్, మ్యాన్ మ్యాన్ టు డివైన్ మ్యాన్. ఎలా అవుతాం? ప్రయత్నం, ప్రయత్నం చేయాలి. కల్టివేషన్ ఒక రోజుతో రాదు, రెండు రోజులతో రాదు. వినగా వినగా అనగననగా రాగమతి చెయ్యుల్లుచునుండు, తినగ తినగా వేము తియ్యనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ప్రయత్నం చెయ్యాలి. తర్వాత బుద్ధిమతాం బుద్ధి అహమస్మి, తేజస్వినాం అహం తేజ అస్మి. తేజ అంటే ధైర్యము, పరాక్రమము, తేజస్సు కీర్తి. పర ఆక్రమ అంటే ఎంతటువంటి కష్ట సమయంలోనైనా కూడా సాధించగలుగుతాడు పనిని. కష్టంగా ఉందండి నేను చేయలేనండి అన్నాడు. ఇది ఎలా చెయ్యగలగాలో సూక్ష్మాన్ని తెలుసుకొని చేయగలుగుతాడు. ఎలా చేస్తాడంటే భగవంతుని మీద ఆధారపడతాడు. భగవంతుడు ఉన్నాడు సహాయం చేయడానికి, నేను చేయగలను అనేటటువంటి ఒక శక్తి, దట్ ఈస్ కాల్డ్ తేజస్ అంట. అంతేగాని తేజస్ అంటే ఏదో ఇంటెలిజెన్స్ అని కాదు. అక్కడ పరాక్రమము, సామర్థ్యము, ధైర్యము. తేజస్వినాం తేజశ్శాలులయందు, తేజశ్శాలి అంటారు చూసారా, ఎందుకంటే వర్చస్సు అంటారు దాన్ని. వర్చస్సు ముఖంలో తేజస్సు ఎక్కడి నుంచి వస్తుంది? నీ ఆలోచనలు బట్టే వస్తుంది. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు. నీ ఆలోచన విధానం, నువ్వు ఉండేటటువంటి వాతావరణం, నువ్వు ఎటువంటి పుస్తకాలు చదువుతున్నావు, ఎటువంటి ప్రోగ్రాములు చూస్తున్నావు, ఎవరితో సాహచర్యం చేస్తున్నావు, ఎటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు నీకు, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది నీ తేజస్సు. ఎటువంటి ప్రొఫెషన్లో ఉన్నావు, ఆ ప్రొఫెషన్ ఎలా చేస్తున్నావు, దాన్ని బట్టి కూడా ఉంటుంది నీ తేజస్సు. కనుక మనం చేసే పని, మనం ఉండే వాతావరణం, మనం చదివేవన్నీ కూడా, వినేవన్నీ, మాట్లాడేవన్నీ కూడా దైవపరంగా ఉన్నతంగా మలుచుకోవాలి మనం. సమయం పోతే రాదు, ప్రతి నిమిషం చాలా విలువైనది. వివేకవంతుడైన వాడు ప్రతి క్షణాన్ని ప్రతి నిమిషాన్ని, టైమ్ ఈజ్ మనీ అంటారు చూసారా, టైమ్ ఈజ్ మనీ, డోంట్ వేస్ట్ మై టైం, ఐ వాంట్ టు ఎర్న్ మనీ. టైమ్ ఈజ్ మోర్ దాన్ మనీ. మనం ఏం చెప్తామంటే టైమ్ ఈజ్ నాట్ మనీ, టైమ్ ఈజ్ మోర్ దాన్ మనీ, మనీ ఈజ్ నథింగ్, టైమ్ ఈజ్ సో ప్రెషస్. అందుకని వివేకవంతుడైన వాడు జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాడు. శీఘ్రం అనేక విధాలుగా అనేక విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. జ్ఞానం అనేది బుద్ధిలో రావడానికి తేజస్సు, ధైర్యం, సాహసం, పరాక్రమం ఉండాలి మనిషిలో. పట్టుదల లేకపోతే రాదు. అటువంటి శక్తి ఉన్నవాళ్ళు తేజస్సుగా ఉంటారు. ఎప్పుడు ఎప్పుడు చురుకుగా ఉంటారు, ఎప్పుడు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఆలోచిస్తూ ఉంటారు, ఏం చేయాలి ఏం చేయాలి ఏంటి. అట్లాంటి అద్భుతమైనటువంటి పరాక్రమం. అలా అది కూడా నేనే అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అన్నీ నేనే నేనే అంటే ఏమిటి అర్థం? యు ఆర్ నాట్ ఓనర్, యు ఆర్ ద ట్రస్టీ, ఐఆమ్ ద ఓనర్. మనలో అహంకారం పెరగకుండా ఉండడం కోసం ఇవన్నీ మనం చెవు ఎక్కించుకో. కృష్ణ పరమాత్మ అన్నారు, ఎక్కించుకోకపోతే నేను చెవు నిలబెడతాను. కనుక మరి అందరికి వివేకం ఎందుకు లేదు? ఆయనే వివేకం అయితే అందరిలో అందరిలో ఉండొచ్చు కదా అని మనకు ప్రశ్న వస్తున్నప్పుడు, సాధన చేసి విద్యావంతుడయ్యి కీర్తి పొందే వాళ్లల్లో ఉన్నటువంటి తేజస్సు నేనన్నాడు. సాధన చేసి విద్యను పొంది వాళ్ల ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు చూసారా, అప్పుడు వాళ్లల్లో ఉన్న శక్తి నేనంటాడు. సాధన చెయ్యకుండా, ప్రయత్నం చెయ్యకుండా, విద్యను పొందకుండా ఉండే వాళ్ళు ఏం పరాక్రమం ఉంటుంది, ఏం తేజస్సు ఉంటుంది? కనుక మన ప్రయత్నం మనం చెయ్యాలి. అర్థమైందా? అన్ని ఆయన మీద వదిలిపెట్టకూడదు. మళ్ళీ తర్వాత మొదటి లైన్ చూద్దాం. ఇప్పుడు బీజం మాం సర్వభూతానాం సనాతనం బీజం విద్ధి. హే అర్జున, నేను సనాతనం బీజం, మూల కారణాన్ని తెలుసుకో. చాందోగ్య ఉపనిషత్తు సర్వభూతానాం, అన్ని జీవరాశుల యొక్క సర్వభూతానాం నీవే తల్లియు తండ్రియు, నీవే గురుదైవము అని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తాం. మన తల్లిదండ్రులకు కూడా జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం. పార్వతీదేవికి అత్తగారు లేదు. ఫార్చునేట్, పార్వతీదేవికి అత్తగారు లేదు. ఎందుకని? శివుడికి తల్లిదండ్రులు లేరు. ఎందుకని? ఆయనకి జన్మ లేదు. ఆది కారణం, మూల కారణం అది చెప్తున్నారు. బీజం మా, నేను బీజాన్నని తెలుసుకో. బీజం అంటే ఇక్కడ సనాతనం బీజం, మూల కారణం. మూల కారణాన్ని నేనే, ఆపేక్షిక కారణం కాదు, మూల కారణం. ఇంకా చెప్పక్కర్లేదు. ఆపేక్షిక కారణం అంటే మా అమ్మ నాన్న కారణం, వాళ్ళమ్మ నాన్న వాళ్ళకి కారణం, వాళ్ళమ్మ నాన్న వాళ్ళకి కారణం, అట్లా చెప్పుకుంటూ పోతే ఆపేక్షిక కారణం. ఇంగ్లీష్లో ఇంటర్మీడియరీ కాజ్ అంటారు. ఇంటర్మీడియరీ కాజ్ అన్ని చాలా ఉన్నాయి. ఇంటర్మీడియరీ కాజెస్ ఆర్ మెనీ, బట్ అబ్సల్యూట్ కాజ్, ఆత్యంతిక కారణం ఒక్కటే. అదెవరో తెలుసా? కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, అహమస్మి. ఇక్కడ కృష్ణ పరమాత్మ అంటే ద్వారకా కృష్ణ కాదు, పరమాత్మ. పరమాత్మ అయిన నేనే ఈ యొక్క జగత్తుకు మూల కారణం. తర్వాత
బలం బలవతామస్మి కామరాగ నివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ.
హే భరతర్షభ, భరత వంశమునందు బలవతామస్మి కామరాగ వివర్జితం, బలం బలమతామస్మి. హే భరతర్షభ, భరత వంశమునందు ఋషభము లాంటి వాడు. ఋషభం అంటే ఎద్దు. ఎద్దు హుందాగా ఉంటుంది. చూడండి, ఆవుల మందలో నుంచినప్పుడు ఎద్దు ప్రత్యేకంగా కనపడుతుంది, హుందాగా ఉంటుంది. దాని ఆకారమే వేరు, దాని బలం వేరు, ఋషభ. అదేవిధంగా భరత వంశంలో అర్జునుడు ఋషభం లాంటి వాడు, అంత గొప్పవాడు. అర్జునుడు యొక్క శక్తి, విద్య అన్నిట్లో ఫస్ట్ అన్నమాట. అందుకనే కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు. చాలామంది ప్రశ్న వేస్తారు, అర్జునుడికి ఎందుకు చెప్పాడు కృష్ణ పరమాత్మ? పంచపాండవులందరినీ కూర్చోబెట్టి చెప్పచ్చు కదా, పక్క పక్కనే ఉన్నారు కదా, అప్పుడు అందరికీ చెప్పకుండా ఒక్కడి కోసం ఎందుకు ఇంత కష్టపడ్డాడు కృష్ణ పరమాత్మ? కనీసం 5 స్టూడెంట్స్ నన్ను పెట్టుకో, పంచపాండవులన్నీ కన్నా చెప్పచ్చు కదా. అంటే ఏం చెప్తామంటే, అర్జునుడు అడిగాడు, వాళ్ళు అడగలేదు. అడిగిన వాడికే చెప్పాలి, కానీ అడగని వాడికి చెప్పకూడదు. శిష్య స్నేహం శాధి మాం త్వాం ప్రపన్నం అన్నారు. ఏదో కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నాడు కదా, విందామని ఏమన్నా వచ్చారా వాళ్ళు? ఒక్కళ్ళు రాట, అందరు బాణాలు యుద్ధాలు ఆయుధాలు పట్టుకుని రెడీగా ఉన్నారు. అందుకని జిజ్ఞాస, ఇంట్రెస్ట్ ఉండాలి. ఈ స్ట్రీట్లో ఎవరిని వస్తారా క్లాసుకి? ఒక్కళ్ళు రారు, ఉన్నారారు. ఎందుకనంటే అంతే, ఎందుకంటే ఏం చెప్తాం. సరే, హే భరతర్షభ, బలం బలవతాం, బలవంతుల యందు ఉన్నటువంటి బలాన్ని నేనే అన్నారు. చెప్పానా, కేనోపనిషత్తు కదా చెప్తున్నాను కదా. యక్షుడు అడిగాట, నువ్వెవరో అడిగితే అగ్నిదేవుడు ఇన్సల్ట్ గా ఫీల్ అయినాడు. నేనెవరో నీకు తెలీదా, నన్ను ఎవరని అడుగుతావా నువ్వు, నేను ఇంత ఫేమస్, నేనెవరో నీకు తెలీదా అంటే నాకు తెలీదు, నువ్వెవరో చెప్పు, నేను అగ్నిదేవుణ్ణి ఏదైనా కాల్చి పారేస్తాను అన్నాడు. నా ముందు నువ్వు ఏదైనా ఉంటే కాల్చి పారేస్తాడు. అబ్బో అంత గొప్పవాడి అన్నట్ట, అంటే గడ్డిపోత పెట్టాడు, ఎండి గడ్డిపోత ఇది కాల్చున్నాయని అన్నాడు. ఈ ఎండి గడ్డిపోత కాల్చమంటావా నువ్వు, అన్ని వద్దులే, ఇది మాత్రం కాల్చడు. అగ్ని ప్రయత్నం చేశాడట దాన్ని కాల్చడానికి, కాల్చలేకపోయినాడు ఎండు గడ్డిని కూడా. అప్పుడు యక్షుడు చూశాడు, ఓహో అగ్నిదేవుడు కదా, నువ్వు కాల్చలేకపోయినావే, తలకాయ ఉంచుకొని వెళ్ళిపోయినాడు అగ్నిదేవుడు. దేవతలందరికీ మహాగర్వం వచ్చింది. ఎప్పుడైతే రాక్షసుల మీద వాళ్ళు జయాన్ని పొందారో వాళ్ళంతా మాదే గొప్పదనం అనుకున్నారు వాళ్ళు. భగవంతుడు వాళ్ళకి పాఠం నేర్పడం కోసం ఇదంతా డ్రామా వేశాడనమాట. తర్వాత వాయుదేవుడు వచ్చాడు. వాయుదేవుడు రాగానే నువ్వెవరన్నాడు, నేనా వాయుదేవుణ్ణి అన్ని కదిలిచి పారేస్తాను, రూట్స్తో సహా లేపేస్తాను, అట్లాగా ఈ ఎండుగడ్డిని లేపినాయన అన్నాడు. పచ్చిగొడ్డి కూడా కాదు, ఎండుగడ్డి లేపేయమంటే అబ్బా ఇంత చిన్న పని చెప్పకూడదు, నా పెద్దది ఏదన్నా ఇచ్చి లేపమంటే లేపుతాను గాలికి అని అన్నాడు. అవి వద్దులే ఇది చాలే అన్నాడు. ఇంత బాగా ప్రయత్నం చేసి ఇచ్చాడు, గడ్డిపోత కూడా లేపలేకపోయినాడు వాయుదేవుడు. అంటే ఏం చెప్తున్నది ఆ కథ అంటే, మనకు వాయుదేవుడు గ్రహించాలి తనలో ఉన్న దేనినైనా సరే కదిలించగలిగేటటువంటి శక్తి నాకు ఇచ్చింది పరమాత్ముడే అని జ్ఞాపకం ఉండాలి. అగ్నిలో కూడా, అగ్నిదేవుడిలో కూడా ఆ వేడి ఉష్ణత దహించే శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి భగవంతుడిది. ఇప్పుడు నాలో ఉన్న శక్తి కూడా భగవంతుడిది, మీలో ఉన్న శక్తి కూడా భగవంతుడిదే కానీ పరమాత్ముడిదే కానీ మనది కాదు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఏమి చెప్తుంది అందులో, యాదేవి సర్వభూతేషు సర్వభూతములయందు శక్తిగా ఎవరైతే ఉన్నారో ఆ శక్తికి నా నమస్కారములు అన్నాడు. శక్తి మనది కాదు, కనుక నాలో ఉన్న శక్తి కూడా భగవంతుడి శక్తి అని తెలుసుకోవాలి. బలం బలవతాం అస్మి, బలవంతులయందు ఉన్నటువంటి బలాన్ని నేనే అన్నాడు. అంటే తర్వాత కామరాగ వివర్జితం బలం. చూడండి ఇక్కడ ఈ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం. బలం ఉన్నది, ఇప్పుడు టెర్రరిస్టులో కూడా బలం ఉంది, వీరప్పంలో కూడా బలం ఉన్నది. ఓహో వీరప్పంలో బలం కూడా ఆ పరమాత్ముడి. అప్పుడు వీరప్పనికి కూడా నమస్కారం చేయాలి మనం, అవును కదా. వీరప్పని ఫోటో పెట్టుకొని, ఎందుకంటే బలవంతుడు కదా, ఎందుకంటే ఏనుగుల యొక్క దంతాలన్నీ తీసుకొని బిజినెస్ చేసి గంధపు చెట్లన్నీ కొట్టేసి గంధపు చెట్లను అమ్ముకుంటున్నారు కదా, వాళ్ళందరూ కూడా బలవంతుడే కదా. దొంగతనం చేసేవాడు బలవంతుడే, అరాచకం చేసేవాడు బలవంతుడే. అప్పుడు ఆ బలవంతా కూడా భగవంతుడిదే. కృష్ణ పరమాత్మ అంటున్నాడు నాది కాదు. కామ రాగ వివర్జితం బలం అహమస్మి. ఏ బలమైతే కామము రాగము లేకుండా ఉంటుందో, వాళ్ళందరిలో కామం ఉంటుంది రాగం ఉంటుంది, అంటే కోరికలు రాగద్వేషాలు ఉంటాయి వాళ్ళల్లో, అటువంటి బలం నేను కాదన్నాడు. అది పైశాచిక బలం, రాక్షస బలం, దైవ బలం కాదని. టెర్రరిస్ట్లో ఉన్న మిలిటెంట్స్లో ఉన్న బలం దైవ బలం కాదు, అది రాక్షస బలం. అందుకని ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారు నిన్న చూసారా, మీకు టూరిజం కావాలా టెర్రరిజం కావాలా అన్నారు. మళ్ళీ పంచి పంచి వర్డ్స్ వేస్తుంటారు ఆయన. అది దేవభూమి కాశ్మీరం. స్వర్గం అంటే ఎక్కడో ఉండదు, కాశ్మీరమే చూడాలి. మీలో ఎంతమంది చూసారో నాకు తెలియదు, ఆ ప్రకృతి శోభ అది చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. అది చూడడానికి భూలోక స్వర్గం అంటారు, జనం చూడటానికి వస్తారు. ఎక్కడెక్కడి నుంచి జనం వస్తారు. ఈ టెర్రరిజం వలన టూరిజం తగ్గిపోయింది. టూరిజం మీదనే కాశ్మీర్లో ఉన్న ప్రజలంతా బతికేది, వాళ్ళ యొక్క ఉద్యోగము వృత్తి అంతా కూడా ఈ టూరిజం మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే టెర్రరిజం పెరిగిందో టూరిజం తగ్గిపోయింది, ఎప్పుడైతే టూరిస్టులు తగ్గిపోయినారో అక్కడ వృత్తి భుక్తి తగ్గిపోయింది. వృత్తి భుక్తి తగ్గిపోవడం వలన విద్య చదువుకోవడానికి వాళ్ళకి ఎదగడానికి లేదు. అదే చెప్పారు ఆయన, కనుక ఆ టెర్రరిస్టుల వల్ల ఆ యొక్క యువక శక్తి కూడా నిర్వీర్యమైపోతున్నది. అక్కడ యువకులందరినీ కూడా వాళ్ళు పాడు చేస్తున్నారు. కనుక కన్స్ట్రక్టివ్ పవర్, బలం కావాలి. కామం రాగం ఉండకూడదు, మంచి బలం కావాలి. రాక్షసులకి అసురులకి ఏమిటి బలం అంటే కామరాగ సహితం బలం. అందుకనే భగవంతుడు ఏం చేశాడు, 1000 అన్నాడు తల మీద ఒక్కటి. కామం రాగంతో కూడిన బలం ఎక్కడ ఉంటే అక్కడ భగవంతుడు శిక్షిస్తాడు, అది హానికరం. అందుకని మనలో కూడా బలం, ఎటువంటి బలం ఉండాలి, ఆ బలం ఎప్పుడైతే కామరాగ వివర్జితం, అందులో ఎటువంటి కామము స్వార్థము లేదు, ఎటువంటి రాగము లేదు. అందులో నాకు ఇది కావాలి అది కావాలి దానికోసం నేను ఏమైనా చేస్తాను అనకూడదు. ఆ బలాన్ని చక్కగా ఉపయోగించాలి. దేవతలకి ఉన్నది బలం, కానీ ఆ బలం దైవ బలం, ఇది అసుర రాక్షస బలం. మనలో కూడా బలం ఉంటే ఆ బలాన్ని మంచి పనికి ఉపయోగిస్తే అది భగవంతుడిది, చెడుగా ఉపయోగిస్తే మనమే పతనం అయిపోతాం. భస్మాసురుడిలాగా, తర్వాత ధర్మ అవిరుద్ధ కామః అస్మి. ఇది కూడా ముఖ్యమైనదే. మనుషుల యందు కోరిక ఉండడం తప్పు కాదు. కోరిక అనేది మనుషులకే ఉంటుంది, ఎవరికి ఉంటుంది? కోరిక ఉండడం తప్పు కాదు, కానీ ఆ కోరిక అనేటువంటిది ధర్మ విరుద్ధం కాకుండా ఉండాలి. ధర్మ అవిరుద్ధ కామ, ధర్మానికి విరుద్ధంగా లేనటువంటి కామము ఏదైతే ఉందో మనిషిలో అది నేను అన్నాడు. అంటే ధర్మ విరుద్ధమైన కామం నేను కాదు. ఆయన ఎంత తెలియగలవాడు చూసారా కృష్ణ పరమాత్మ ఇక్కడ, అది ఇంటెలిజెన్స్ అంటే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమిగచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.